ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
మనీ మనీ, ఎక్కడున్నావే? ఒకసారి రా.
వస్తున్నానమ్మా.
త్వరగా రా.
ఏంటమ్మా పిలిచావు?
ఎక్కడికెళ్ళావే?
పెరట్లోనే ఉన్నానమ్మా, మొక్కలకు నీళ్లు పోస్తున్నాను.
అయిపోయిందా మరి?
అన్ని మొక్కలకు నీరు పోసానమ్మా.
సరే కాని, వెళ్ళి కూరగాయలు రంగమ్మత్తకిచ్చిరా.
సరే అమ్మా, వెళ్తాను.
ఇప్పుడే వెళ్ళు, మళ్ళీ ఆలస్యమైతే అత్త వంట చేసుకునే వేలైపోతుంది.
ఇదిగో అమ్మా, వెళ్తున్నానమ్మా.
జాగ్రత్తగా వెళ్ళిరా.
సరే అమ్మా.
అత్తా, అత్తా, రంగమ్మత్తా.
వస్తున్నా. ఏంటే మణి ఇట్లొచ్చినావు? లోపలికి రా.
అమ్మా నీకు ఈ కూరగాయలు ఇచ్చిరమ్మందత్తా.
అవునా? ఏంటే కొత్తగా కూరగాయలు పంపింది, వీటికేమైనా ప్రత్యేకత ఉందా? చాలా తాజాగా కూడా ఉన్నాయి.
ఈ మా పెరట్లో పండినత్తా, సేంద్రియంగా పండించాం.
అవునా? ఇంకేంటే విశేషాలు? ఎలా చదువుతున్నావు?
బాగానే చదువుతున్నానత్తా.
బడిలో పాఠాలు బాగానే చెప్తున్నారా?
బాగానే చెప్తున్నారత్తా. వెళ్ళొస్తాను, బడికి వేళైపోయింది.
సరేనే, వెళ్ళిరా.
అమ్మా అమ్మా, ఇక్కడ వంటగదిలో ఉన్నానే. రంగమ్మత్తకి కూరగాయలు ఇచ్చొచ్చానమ్మా.
సరే, ఇంకా ఏం మాట్లాడింది అత్త?
కూరగాయలు చాలా తాజాగా ఉన్నాయంటమ్మా.
అవునా? సరే, నువ్వు వెళ్ళి తయారవ్వు, బడికి వేలైపోతుంది.
సరే అమ్మా.
ఓ రంగమ్మ, పొలం పనిచేసి చాలా అలసిపోయానే, ఆకలిగా ఉంది, త్వరగా అన్నం పెట్టవే.
ఇదిగో తెత్తున్నానయ్యా.
ఏందే ఇవాళ ఇన్ని కూరలు వండినావు? ఏదైనా విశేషమా? ఏంది ఇవాళ పండగ కూడా కాదే.
మీ చెల్లి పంపితేను చేశానయ్యా. పొద్దున నీ కోడలు వచ్చి ఇచ్చెళ్ళింది.
అట్నా? అయినా ఎన్నం లేని కూరగాయలు పంపిందేంటే?
అవునయ్యా, ఈ వాళ్ళ పెరట్లో పండించారంట, సేంద్రియ పద్ధతిలో పండించారట.
సేంద్రియంగానా? అట్లెట్లా కుదిరిందే వాళ్లకు?
ఏమోనయ్యా.
సరే గాని ముందు అన్నం పెట్టవే.
ఇదిగో పెడుతున్నానయ్యా.
అబ్బో, కూరలు చాలా బాగా రుచిగా ఉన్నావే. నిజమే రంగమ్మ, మనం రోజు తినే వంట కంటే చాలా రుచిగా ఉన్నాయి.
అవునా అయ్యా? అయితే మనం కూడా మన పెరట్లో పండిద్దామయ్యా.
సరే పండిద్దాం, గాని మనకి సేంద్రియ పద్ధతిలో ఎట్లా పండిస్తారో తెలియదు గదే.
నువ్వు అంటే నేను ఇప్పుడే వెళ్ళి కనుక్కొని వస్తానయ్యా.
సరే వెళ్ళిరా.
వదినా, రమణమ్మదినా.
వస్తున్నా. రంగమ్మదినా, నువ్వా? బాగున్నావా? ఉండడానికే పక్క వీధి కాని 2-3 నెలలకు ఒకసారి కూడా రావట్లేదు.
నేను బాగానే ఉన్నాను వదినా, నువ్వెలా ఉన్నావు? పనిలో పడి రావడానికి కుదరట్లేదు, ఏం చేయని చెప్పు.
అయ్యో ఆగిపోయావే వదినా, లోపలికి రా.
వస్తున్నాను కాని, పని అయిపోయిందా వదినా?
ఎక్కడొదినా, పొద్దున్నుండి చేస్తూనే ఉన్నాను. అవును, పొద్దున పంపిన కూరగాయలు ఉండావా వదినా?
వండానదినా, చాలా రుచిగా ఉన్నాయి. మీ అన్నయ్య కూడా చాలా నచ్చాయి.
మా పెరట్లో పండించాం, సేంద్రియ పద్ధతిలో.
అది అడిగామనే వచ్చానదినా. మేము పండించుకోవాలనుకుంటున్నాం, ఎలా పండించాలో కాస్త చెప్పవు?
అయ్యో తప్పకుండా చెప్తానే.
బాగా పండుతున్నాయా మరి? పురుగు పట్టట్లేదా వదినా?
మొన్నోసారి మా పుట్టింటికి వెళ్ళినప్పుడు రేడియోలో విన్నాను, ఇది వరకు ఒకసారి పండించినప్పుడు పురుగు పట్టి మొక్కలన్నీ పాడైపోయాయి. మొన్న రేడియోలో విన్న తరువాత వాళ్ళు చెప్పినట్టు ఆచరించాను, పురుగు బాధ తప్పింది. పురుగుల నివారణలో వేప, గానుగు, వావిలాకు, సీతాఫలం, బిల్వం మొదలైన ఆకులన్నీ ఉపయోగించొచ్చు వదినా.
ఇవన్నీ రేడియోలోనే చెప్పారా వదినా?
అవును వదినా.
అయితే నేను ఈసారి మా పెరట్లో పండిస్తాను వదినా, చెప్పిన పద్ధతులన్నీ పాటిస్తాను.
ఇంకేంటి వదినా విశేషాలు?
ఏం విశేషాలు లేవు దినా, అంతా మామూలే, ఎప్పట్లాగానే నడుస్తుంది.
ఈసారి దిగుబడి ఎట్లొచ్చిందో దినా?
ఏం చెప్పనే, ఎప్పట్లాగే ఈసారి కూడా దిగుబడి అంతంత మాత్రంగానే వచ్చింది.
అయ్యో అవునా, మాటల్లో పడి చెప్పడమే మర్చిపోయాను. మేమీసారి పంట కూడా సేంద్రియంగానే పండించాలనుకుంటున్నాము దినా.
అవునా?
అవునో దినా. దాని గురించి అడగటానికి ఇవాళ సాయంత్రం మీ అన్నయ్య ఏవో గారిని కలవడానికి వెళ్తున్నాడు.
అయితే నేను ఈ విషయం గురించి మీ అన్నయ్యని అడుగుతాను దినా. సరే వదినా, వెళ్ళొస్తాను, ఇంట్లో ఇంకా చాలా పని మిగులుంది.
సరే వెళ్లిరావే, అప్పుడప్పుడు వస్తూ ఉండు.
వస్తానులే వదినా, ఉంటాను. ఏవయ్యా, ఎక్కడున్నా?
ఇక్కడే ఉన్నానే రంగమ్మ. తెలుసుకున్నావా ఎట్లా పండించాలో?
ఆ, తెలుసుకున్నానయ్యా. రమణం వదిన చెప్పిందిగా, ఈసారి నేను కూడా సేంద్రియంగానే సేంద్రియ పద్ధతులన్నీ పాటిస్తూ పండిస్తాను. చూడు మన పెరట్లో.
సరేనే, పండించు.
అయ్యా ఇంకో మాట, వాళ్ళు ఈసారి పంట కూడా సేంద్రియంగానే పండిస్తున్నారట, మనం కూడా పండిద్దామయ్యా.
ఊరుకోవే రంగమ్మ, ఇంట్లో కూరగాయలు పండించామంటే ఏమో కాని పంట కూడా సేంద్రియంగానే పండించడం ఏంటి?
మనము పండిద్దామయ్యా, నా మాట ఇనయ్యా.
ఎప్పటిలాగానే పండిద్దాం. ఈ సేంద్రియం ఇవన్నీ ఎందుకు మనకు? ఎప్పుడు లేనిది ఈ కొత్త పదులు ఎందుకు చెప్పు?
భూమికి సారం పెరుగుతుందటయ్యా, దిగుబడి కూడా పెరుగుతుందట.
నా మాట విని అవన్నీ వదిలే.
వినయ్యా, రసాయనాల వల్ల భూమికి సారం తగ్గుతుందట. ఈ రసాయనాలు, పురుగుల మందుల అవశేషాలు మొక్కలో ఉంటున్నాయంట, అందుకే చిన్నతనంలోనే రోగాల బారిన పడుతున్నారంట. పర్యావరణం కూడా కాలుష్యమవుతుందంట. మొక్కలకు ఉపయోగించిన పురుగు మందులలో సగం పైగా మన శరీరంలోకి చేరుతుందట. ఈ ఒక్కసారి నా మాటినయ్యా.
ఇవన్నీ నీకెట్లా తెలిసే? నీకెవరు చెప్పారు?
మొన్నోసారి వదిన వాళ్ళ పుట్టింటికి వెళ్లినప్పుడు రేడియోలో వినిందటయ్యా. ఇందాక వెళ్లాను కదా, అప్పుడు కూరగాయల సాగుతో పాటు ఇది కూడా చెప్పింది. మనకు పెట్టుబడి కూడా తక్కువేనటయ్యా.
దిగుబడి సరిగా లేకున్నా వాళ్ల బతుకులు నడుస్తాయే కాని మనం అట్లా కాదు కదే రంగమ్మ.
ఊకోయ్యా, మనకెట్లాగూ రెండేళ్ల నుండి దిగుబడి అంతంత మాత్రంగానే ఉంది, పెట్టుబడి ఏమో పెరుగుతుంది. రసాయనిక ఎరువులని, పురుగుల మందులని, అందుకే ఈసారి మనం కూడా సేంద్రంగానే పండిద్దామయ్యా.
నువ్వు చెప్పేది వింటుంటే నాకు కూడా పండించాలనే ఉందే రంగమ్మ, కానీ దాని గురించి మనకేమీ తెలియదు కదా. దాని గురించి చెల్లెమ్మ నీకేమైనా చెప్పిందా మరి?
లేదయ్యా, సేంద్రియ పద్ధతిలో పండించడానికి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇవాళ సాయంత్రం అన్నయ్య ఏయో గారి దగ్గరకు వెళ్తున్నారంట. ఒకసారి నువ్వు కూడా అన్నయ్యతో పాటు వెళ్ళయ్యా.
అంతగా చెప్తున్నావు కదే రంగమ్మ, వెళ్తానులే. ఇప్పుడు ఎలాగో పొలం దగ్గరికి వెళ్తాను కదా, ఒకసారి వెళ్లి మల్లన్న బావని కలిసొస్తాను.
సరేనయ్యా, వెళ్ళిరా.
మల్లన్న బావా! ఓ మల్లన్న బావా!
సత్తన్నా, నువ్వా? ఎలా ఉన్నావు?
నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు?
నేను బాగానే ఉన్నాను. అవును, ఎక్కడికి వెళ్తున్నట్లున్నావు?
పొలానికి వెళ్తున్న మల్లన్న బావా. ఇవాళ నిన్ను కలుద్దామనుకున్నాను, ఇంతలో దారిలో నువ్వే కలిశావు.
నన్ను కలుద్దామనుకున్నావా సత్తన్నా? ఏమైనా పనుందా?
అవును మల్లన్న బావా, ఈసారి పంట సేంద్రియంగా పండిద్దాం అనుకుంటున్నావంట కదా, దాని గురించే తెలుసుకుందామని కలుద్దామనుకున్నాను రా.
అవును, సేంద్రియంగా పండిద్దాం అనుకుంటున్నాను సత్తన్నా. ఈ విషయం గురించి నీకెలా తెలుసు?
ఇవాళ పొద్దున్న చెల్లెమ్మ కూరగాయలు పంపిస్తేను మా ఆవిడ కూడా ఎలా పండించాలో తెలుసుకుందామని చెల్లెమ్మ దగ్గరికి వచ్చినప్పుడు చెల్లెమ్మ చెప్పిందంట.
అవునా? మరి నేను ఇవాళ సాయంత్రం ఏవో గారిని కలవడానికి వెళ్తున్నాను, నువ్వు కూడా రా నాతో పాటు.
వస్తామల్లన్న బావా, ఇంకేంటి విశేషాలు?
అంతా మామూలే సత్తన్న, ఎప్పట్లాగే నడుస్తుంది.
వెళ్ళొస్తా మల్లన్న బావా, సాయంత్రం కలుస్తాను మరి.
ఆ సరే సత్తన్న. నమస్కారం ఏవో గారు.
ఆ నమస్కారం, చెప్పండి, ఏమిటి ఇలా వచ్చారు?
సారు, మేము ఈసారి పంట సేంద్రియ పద్ధతిలో పండించాలనుకుంటున్నాము, కానీ మాకు సేంద్రియంగా పండించే విధానం తెలియదు, కాస్త మీరు వివరిస్తారని మీ దగ్గరికి వచ్చాము.
సేంద్రియ పద్ధతిలో పండించాలని మీ ఆలోచన చాలా గొప్పది, దానికి నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. సేంద్రియంగా పండించే పంటలు ఎంతో ఆరోగ్యకరమైనవి.
సారు, పంటలు చీడపీడలకు గురవుతున్నాయి, దిగుబడులు కూడా తగ్గుతున్నాయి, కనీసం సేంద్రియ పద్ధతిలో పండిస్తేనైనా మా కష్టాలు తీరుతాయ్యా?
ఎందుకు తీరవు సత్తన్నా, ఖచ్చితంగా తీరుతాయి. ఎరువులు, పురుగుల మందులు వాడకం పూర్తిగా తగ్గించడం వలన సమగ్ర సేంద్రియ వ్యవసాయ పద్ధతులు ఆచరించడం ద్వారా ఈ పురుగు బాధలు, దిగుబడులు సరి అవుతాయి.
ఇన్నాళ్లు ఏ పంటేసినా పురుగు మందులు, ఎరువులు ఏం వాడినా సారు దిగుబడులు లేవు. కనీసం ఈసారైనా మా బతుకులు దారిన పడితే బావుండు.
ఎందుకు పడవు మల్లన్నా, సేంద్రియ పద్ధతిలో పండించడం ద్వారా నేల ఆరోగ్యకరంగా ఉంటుంది, ఆరోగ్యకరమైన నేల అధిక దిగుబడినిస్తుంది. సేంద్రియ పద్ధతిలో మీరు పండించడానికి ఏం చేయాలంటే భూమిలో సేంద్రియ పదార్థాన్ని పెంచాలి. దానికోసం పచ్చి రొట్టె పైర్లు పెంచాలి. సూక్ష్మ జీవుల్ని అభివృద్ధి చేయాలి.
అట్టాగే సారు, మరి దానికి ఎంత స్థలం కావాలి?
ఉదాహరణకి 5 ఎకరాల భూమిలో 1-2 వర్మి కాంపోస్ట్ షెడ్లు, 2 పశువుల వ్యర్థాలు నిల్వ చేసే షెడ్లు ఉండాలి. ఇంకా నేలను అవసరమయ్యే మేరకు దున్నాలి. అవును, ఇంతకి మీరు నేలను ఎంత లోతు దున్నుతున్నారు?
లోతు అంటే సరిగా తెలీదు అయ్యా, కానీ 3-4 సార్లు మాత్రం దున్నుతాను.
మరి నువ్వు సత్తన, నువ్వెలా దున్నుతున్నావు?
అయ్యా, నేను ఇంచుమించు అలాగే దున్నుతానయ్యా.
ఎక్కువగా మరియు లోతుగా దున్నటం వల్ల నేల కోతకు గురి కావటమే కాకుండా నేలలోని సూక్ష్మజీవుల సంఖ్య తగ్గిపోతుంది. నేలను అవసరమైన మేరకు మాత్రమే దున్నాలి, అది కూడా 15 సెంటీమీటర్లు మించరాదు.
అట్టాగే సారు, ఈ సారు నుంచి అట్లనే దున్నుతాం.
అయ్యా, నాదొక చిన్న సందేహం.
అడుగు సత్తన్నా.
అయ్యా, ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో ఏ పంటలైనా పండించొచ్చా?
ఏ పంటలైనా పండించవచ్చు సత్తన, కానీ సేంద్రియ వ్యవసాయంలో మిశ్రమ పంట విధానం చాలా ముఖ్యమైనది. ప్రతి పంటలో 40% లెగ్యూమ్ జాతి పంట ఉండేలా జాగ్రత్త పడాలి. మిశ్రమ పంట మొక్కలు పోషకాల కోసం అంతగా పోటీ పడవు. మీరు పంటల ఎంపికను వాతావరణం మరియు అవసరాలకు అనుగుణంగా వేసుకోవాలి. ఉదాహరణకు మొక్కజొన్న, చింకుడు ఇలాంటివి అన్నమాట. ఎరువుల వినియోగంలో కంపోస్టు, వానపాముల ఎరువు, నాడెపు కంపోస్టు వాడవచ్చు. ఒకవేళ మీరు గనక జీవన ఎరువులను ఉపయోగించాలనుకుంటే రైజోబియం, అజోస్పైరిల్లం, అజిటోబాక్టర్ మొదలగును వాడుకోవచ్చు.
కలుపు చాలా వస్తుందయ్యా, మరి మీ కలుపు నివారణ కొరకు సహాయం ఏదైనా ఇస్తారా?
అంతర పంటలు మరియు మిశ్రమ పంటలు వేయడం ద్వారా కలుపు యాజమాన్యం సమర్థవంతంగా చేయవచ్చు. ఇంకా మనుషులతో తీయించి కలుపును పొలంలో కప్పడం ద్వారా నేల సారాన్ని రక్షించడమే కాకుండా కొత్తగా కలుపు పెరగడానికి నివారించవచ్చు. ఇక చీడపురుగుల విషయానికి వస్తే, సేంద్రియ పద్ధతిలో పంటల వారీగా పురుగులను, తెగుళ్లను, సాగు పద్ధతుల ద్వారా మరియు జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా వాటిని అరికట్టవచ్చు.
అలాగే అయ్యా. అయ్యా, మరి సేంద్రియ పద్ధతి విధానంలో నీటి సాగు వాడకం ఎలా?
మంచి ప్రశ్న అడిగా మల్లన్న. నీరు అనేది వ్యవసాయంలో అధిక దిగుబడిని అత్యంత అవసరమైన ఒక వనరు. దీనిని తగిన విధంగా ఉపయోగించినప్పుడు పంట అధికోత్పత్తికి సహాయం చేస్తుంది. అలాని పంటకు నీరు ఎక్కువగా పెట్టకూడదు. పంటకు నీరు అధికంగా పెట్టడం వల్ల నీరు పొలంలో నిల్వ ఉండి చౌడు పెరగడం, మొక్కలకు అవసరమైన పోషకాలు నీటిలో పాటు భూమి లోపల పొరల్లోకి ఇంకిపోయి మేలు కన్నా కీడు అధికంగా జరుగుతుంది. అందుకే సేంద్రియ వ్యవసాయంలో నీటిని అవసరమైనప్పుడే తగిన విధంగా వాడుకోవాలి. ఉదాహరణకి 5 ఎకరాల సేంద్రియ వ్యవసాయ క్షేత్రంలో 1-2 వర్మి కాంపోస్ట్ షెడ్లు ఉండాలి.
ఈసారి గనక దిగుబడి బాగా వస్తే ఇక ప్రతి సంవత్సరం అవే పంటలు చేస్తామయ్యా.
పొరపాటు పడుతున్నావు మల్లన్న, సేంద్రియ పద్ధతి విధానంలో పంట మార్పిడి చాలా ముఖ్యం.
అంటే అయ్యా, దిగుబడులు బాగా వస్తే ప్రతి ఏటా అవే వేస్తే మా అప్పులు తీరుతాయని?
కాదు మల్లన్న, పంట మార్పిడి నేలను ఆరోగ్యంగా ఉంచుతుంది. నేలలోని సూక్ష్మజీవుల వ్యవస్థ సక్రమంగా పనిచేయాలన్నా పంట మార్పిడి తప్పనిసరి.
మరి పంట మార్పిడి ఎలా చేయాలయ్యా?
సత్తన, మొదటి సంవత్సరం ఎక్కువ పోషకాలు అవసరం ఉన్న పంటను వేసుకోవాలి. తర్వాత లెగ్యూమ్ జాతి పంటను వేసుకోవాలి. క్రిములు ఆవాస పంట మరియు ఆవాస రహిత పంటలు సాగు చేసినప్పుడు నేల ద్వారా వ్యాపించే తెగుళ్లు మరియు క్రిములు నిరోధించబడతాయి.
అవునా అయ్యా, ఏవి మాకు తెలియవు.
అంతేకాదు మల్లన్న, పంట మార్పిడి నేల ఉత్పాదకత, నేల సారము మరియు పంటలలో గడ్డి జాతిని కూడా నిర్మూలిస్తుంది. వివిధ రకాల వేరు వ్యవస్థ ద్వారా అల్లిక మెరుగవుతుంది.
అయ్యా, మరి సేంద్రియ పద్ధతిలో ఎరువుల వినియోగం ఎలానో కాస్త చెప్తారా?
వానపాముల ఎరువు, పచ్చి రొట్టె ద్వారా నేల సారాన్ని పెంచుతూ యాజమాన్యం చేయాలి. ఈ ఎరువులు నేలకు ఆహారంగా పనిచేస్తాయి.
అట్టాగే అయ్యా, మీరు చెప్పిన విధానాలన్నీ పాటిస్తామయ్యా.
అవునయ్యా,
దండాలయ్యా.
సరే వెళ్ళండి,
భూమికి సేంద్రియ వ్యర్థ పదార్థాలను అందిద్దాం. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు తెద్దాం.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి.
ఈ వారం మన చేను కబుర్లలో కరోనా వైరస్ గురించి తెలుసుకుందాం. కరోనా వైరస్ ఈ పేరు చెబితేనే అందరూ వణికిపోతున్నారు. రోజురోజుకీ వేగంగా విస్తరిస్తూ ప్రజల ప్రాణాలను తీస్తున్న ఈ వైరస్ ని అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలే జరుగుతున్నా అవన్నీ అంత ప్రభావం చూపడం లేదని వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఈ వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. వుహాన్ లో గుర్తించిన తొలి కేసు. వుహాన్ లోని ఒక సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్ కేంద్రంగా కొత్త వైరస్ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. వైరస్ కారణంగా వుహాన్ లో 2 మృతి చెందడంతో వెంటనే వీరి శాంపుల్స్ ను లండన్ పంపించి పరిశోధనలు నిర్వహించారు. పరిశోధనల్లో దీనిని కరోనా వైరస్ గా గుర్తించారు. కరోనా అనేది లాటిన్ పదం. కరోనా అంటే కిరీటమ్మని అర్థం నుంచి ఈ పేరు వచ్చింది. ఈ సూక్ష్మజీవిని ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ లో చూసినప్పుడు రాజులు తలపై ధరించే కిరీటం ఆకృతి లేదా సూర్యుడి వలయాల మాదిరిగా కనిపించడం వల్ల ఈ పేరు సూచించారు. మనుషులపై ప్రభావం చూపే వైరస్లు గాలి ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించే కరోనా వైరస్ శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తొలిసారిగా 1960లో దీనిని గుర్తించారు. కరోనా వైరస్లు ఓ విస్తృత కుటుంబానికి చెందినవి. పక్షులు, క్షీరదాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీటిలో చాలా రకాలున్నా కేవలం 6 వైరస్లు మాత్రమే ఇప్పటి వరకు మనుషులపై ప్రభావం చూపించాయి. అవి హ్యూమన్ కరోనా వైరస్ 229E, హ్యూమన్ కరోనా వైరస్ OC 43, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ SARS-CoV, హ్యూమన్ కరోనా వైరస్ NL 63, హ్యూమన్ కరోనా వైరస్ HKU-1, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ MERS-CoV. తాజాగా పుట్టుకొచ్చిన నావెల్ కరోనా వైరస్ తో వీటి సంఖ్య 7కి పెరిగినట్లయింది. గతంలో SARS, MERS వైరస్లు చైనా, తైవాన్ లో విజృంభించడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా లక్షణాలు. ఈ వైరస్ సోకిన వారికి ఫ్లూ తరహా లక్షణాలే కనిపిస్తాయి. తొలుత జలుబు, ఆ తరువాత జ్వరం, దగ్గు, ఛాతిలో నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. తరువాత తీవ్రమైన న్యూమోనియాకు దారితీసి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. శీతాకాలంలో ఈ వైరస్ తీవ్రత, వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. కరోనా వైరస్ జంతువుల నుండి మనుషులకు సోకినట్లు భావిస్తున్నారు. అయితే మనుషుల నుంచి మనుషులకు కూడా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ ని ఎలా గుర్తించాలి? ఈ వైరస్ ని గుర్తించడానికి వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు. శారీరక పరీక్ష ద్వారా, రక్త పరీక్ష ద్వారా ఈ వైరస్ ని గుర్తించవచ్చు. కఫం, గొంతు శుభ్రపరచు, ఇతర శ్వాస పరీక్షల ద్వారా వీటి ఆధారంగా వైరస్ ని గుర్తించవచ్చు. కరోనా వైరస్ కు చికిత్స. దురదృష్టవశాత్తు కరోనా వైరస్ కు ఎలాంటి వ్యాక్సిన్ గాని, యాంటీవైరల్ చికిత్స విధానం గాని అందుబాటులో లేదు. వైరస్ యొక్క మూలం, ఇది ఎలా సంక్రమిస్తుంది, దీని లక్షణాలు ఏంటి, దాని జీవిత చక్రం గురించి సరైన అవగాహనతోనే వ్యాధిని నివారించడం సాధ్యం. SARS, మెర్సులను జంతువుల నుండి మనుషులకు వ్యాప్తి చెందే వైరస్లుగా వర్గీకరించారు. జంతువుల శరీరంలో ఉన్నప్పుడు వైరస్ జన్యు ఉత్పరివర్తనాల శ్రేణిని మరింత పెంచుకుని మానవులకు సోకుతుంది. నొప్పి, జ్వరం, దగ్గుకు మెడిసిన్ తీసుకోవచ్చు. అయితే పిల్లలకు మాత్రం, ముఖ్యంగా 4 ఏళ్లలోపు పిల్లలకు దగ్గు మందు ఆస్పిరిన్ ఇవ్వకూడదు. ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి, నీరు ఎక్కువగా తాగుతుండాలి. ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది. కరోనా వైరస్ శరీరంలో ప్రవేశించిన అనంతరం అనేక తీవ్ర లక్షణాలను చూపుతుంది. ఇది కొన్నిసార్లు మిగతా సమస్యలకు కూడా కారణమవుతుంది. న్యూమోనియా వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి. దీంతో పాటు కఫంతో కూడిన దగ్గు ఉంటుంది. ఊపిరి తీసుకోవడమే కష్టంగా ఉంటుంది. ఛాతి దగ్గర నొప్పిగా ఉంటుంది. గుండె, ఊపిరితిత్తుల దగ్గర ఇబ్బందిగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి బలహీనమవుతుంది. ఇలా చేస్తే కరోనా వైరస్ నుండి తప్పించుకోవచ్చు. తుమ్ములు, గాలి ద్వారా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉన్నందున మంచి క్వాలిటీ మాస్కులు వాడాలి. చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ముక్కు, నోరు దగ్గర తాకొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ముఖ్యం, విదేశీ ప్రయాణికులు తరచూ చేతులను సబ్బుతో కనీసం 20 సెకండ్ల పాటు చేతులను రుద్ది కడుక్కోవడం మేలని తెలిపింది. కరోనా వైరస్ జంతువుల నుంచే మనుషులకు వ్యాప్తి చెందినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాబట్టి చైనా, ఇతర దేశాలకు వెళ్లే పెంపుడు జంతువులు సహా ఇతర జంతువులను తాకకపోవడం మంచిది. విదేశాలకు వెళ్లినప్పుడు మాంసాహారానికి కొన్నాళ్ల పాటు దూరంగా ఉండడం మేలు. తప్పనిసరి అయితే బాగా ఉడికించి మాత్రమే తీసుకోవాలి. వైరస్ పుట్టుకకు కారణం ఇవే. చైనాలో వెలుగు చూసి కరోనా వైరస్ వ్యాప్తి విషయానికి వస్తే, ఈ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన రోగులలో ఎక్కువ మంది స్థానిక సముద్ర ఆహార మార్కెట్ కార్మికులు, కస్టమర్లు ఉన్నారని నివేదికలు తెలియజేస్తున్నాయి. ప్రాసెస్ చేసిన మాంసం, పౌల్ట్రీ, గాడిదలు, గొర్రెలు, పందులు, ఒంటెలు, నక్కలు, బ్యాడ్జర్లు, వెదురు ఎలుకలు, ముళ్లపందులు, సరీసృపాల ఆహార ఉత్పత్తుల అమ్మకందారులు, కొనుగోలుదారులు కూడా ఈ వైరస్ బారిన పడినట్టు తెలుస్తోంది. ఏదేమైనా నీటి జంతువులకు సోకిన కరోనా వైరస్ ను ఎవరూ ఇంతవరకు గుర్తించలేదు కాబట్టి ఆ మార్కెట్లో విక్రయించే ఇతర జంతువుల నుంచి ఇది ఉద్భవించి ఉండవచ్చని తెలుస్తుంది. చైనాలో కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 360కి చేరింది. దీంతో 2002-2003లో చైనాలో స్వైర విహారం చేసిన SARS మృతుల రికార్డును అధిగమించింది. ఆదివారం కొత్తగా మరో 2829 కరోనా కేసులు నమోదయ్యాయి. చైనాలో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన బాధితుల సంఖ్య 17205కి చేరింది. కరోనా వైరస్ వెలుగు చూసిన హ్యుబే ప్రావిన్సుల్లో దీని తీవ్రత అధికంగా ఉంది. ఆదివారం ఒక్కరోజే ఆ ప్రావిన్సుల్లో 56 మంది మృతి చెందినట్టు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపింది. మరోవైపు చైనాలో చిక్కుకున్న తమ పౌరులను వివిధ దేశాలు ప్రత్యేక విమానాలను నడుపుతున్నాయి. హ్యూబే ప్రావిన్సుల్లో ప్రజా రవాణా గడిచిన 10 రోజుల నుంచి నిలిచిపోగా పలు దేశాలకు చెందిన పౌరులు అక్కడ చిక్కుకుపోయారు. మరోవైపు చైనా నుంచి వచ్చే పర్యాటకులపై పలు దేశాలు నిషేధం విధించాయి. వుహాన్ స్వదేశానికి తరలించిన పౌరులను ప్రత్యేక కేంద్రాల్లో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 2 వారాల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి వైరస్ సోకలేదని నిర్ధారించుకున్న తర్వాత స్వస్థలాలకు పంపుతారు. మరోవైపు 20కి పైగా దేశాల్లో 150 కరోనా వైరస్ నమోదయ్యాయి. కాగా ప్రపంచ ప్రజారోగ్య వ్యవస్థకు ఇది అత్యంత పరీక్షా సమయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లోని ప్రజారోగ్య సామర్థ్యం సన్నద్ధతకు సవాల్ విసురుతోందని పేర్కొంటున్నారు. సోమవారం నాటికి వుహాన్లో 27 హాస్పిటల్స్ లో కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందజేస్తున్నారు. వైరస్ మొదలైన తొలినాళ్లలో కేవలం 7 హాస్పిటళ్లలో చికిత్స అందజేయగా ప్రస్తుతం మరిన్ని కేసులు నమోదు కావడంతో హాస్పిటల్స్ ను పెంచారు. మరోవైపు వుహాన్ నగరంలో కేవలం 9 రోజుల్లోనే 1000 పడకల సామర్థ్యం గల ఆసుపత్రిని చైనా నిర్మించింది. విజృంభిస్తున్న కరోనా వైరస్ ని నియంత్రించే చర్యల్లో భాగంగా హువోషాన్ షాన్ హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేసింది. హాస్పిటల్ నిర్మాణం పూర్తి కావడంతో 3 ఫిబ్రవరి సోమవారం దీని ప్రారంభం జరిగింది. 24 జనవరి ఈ నిర్మాణం ప్రారంభించినట్టు చైనా యంత్రాంగం తెలిపింది. చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు భారత్ కు చేరింది. ఈ వైరస్ కు సంబంధించిన తొలి కేసు కేరళలో నమోదైంది. వుహాన్లో చదువుతున్న కేరళకు చెందిన విద్యార్థికి కరోనా వ్యాధి సోకినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ధృవీకరించింది. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని, పరిస్థితిని నిశితంగా వైద్యులు గమనిస్తున్నారని వెల్లడించింది. కోజికోడ్లోని ఓ హాస్పిటల్లో అతడికి ప్రత్యేక విభాగంలో ఉంచి చికిత్స అందజేస్తున్నట్టు అధికారులు తెలిపారు. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన హ్యూబే ప్రావిన్సుల నుంచి కేరళకు చెందిన మొత్తం 800 మంది స్వదేశానికి రాగా వారిని ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచినట్టు పేర్కొన్నారు. వైరస్ బారిన పడ్డ విద్యార్థి నుంచి 6 నమూనాలను సేకరించగా ఇందులో 5 ఫలితాలు నెగిటివ్ గా వచ్చాయని, మరోదాని నివేదిక రావాల్సి ఉందని పేరు చెప్పడానికి నిరాకరించిన అధికారి తెలిపారు. మరోవైపు కరోనా వైరస్ లక్షణాలున్నాయనే అనుమానంతో హైదరాబాద్ లోని ఫీవర్ ఆసుపత్రిలో చేరిన 3 హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. కరోనా లక్షణాలతో 3 రోజుల క్రితం ఒకే కుటుంబానికి చెందిన ఈ 3 చికిత్స కోసం ఫీవర్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఇటీవల చైనా పర్యటనకు వెళ్లి వచ్చిన వ్యక్తి, అతడి భార్య, కూతురు జలుబు దగ్గుతో ఫీవర్ ఆసుపత్రిలో చేరారు. వారి రక్త నమూనాలను సేకరించి వైద్య పరీక్షల కోసం పూణేలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. అయితే పరీక్షల్లో నెగిటివ్ అని తేలడంతో వారిని హాస్పిటల్ నుంచి పంపించేశారు. కాగా గాంధీ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి కేంద్రం కూడా అనుమతిచ్చింది. ఇదిలా ఉండగా మహారాష్ట్రలో కరోనా వైరస్ లక్షణాలతో హాస్పిటల్లో చేరిన 10 మందికి ప్రత్యేక విభాగంలో చికిత్స అందజేస్తున్నారు. నిరంతరం వీరిని వైద్యులు పరిశీలిస్తున్నారు. కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు కీలక సూచనలు చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో పరిస్థితులను సమీక్షించడానికి కేంద్ర బృందం త్వరలో మహారాష్ట్రలో పర్యటించనుంది. ఈ వైరస్ కు ఎలాంటి వ్యాక్సిన్ గాని ప్రత్యేక చికిత్స గాని అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ పరిణామ క్రమాన్ని, వ్యాధి నిర్ధారణ విధానాన్ని కనుగొన్నట్టు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇది ఒక విధంగా శుభ పరిణామమే. ఈ విధానం గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు నివేదించనున్నారు. దీంతో వైరస్ నిర్ధారణ చికిత్స విధానం కోసం చేసే ప్రయత్నాలకు సహకరిస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. చైనా శాస్త్రవేత్తలు సైతం వైరస్ ను సృష్టించి దాని జన్యు శ్రేణిని వర్గీకరించారు. పీటర్ డోహెర్టే ఇన్స్టిట్యూట్ ఫర్ ఇన్ఫెక్షన్ అండ్ ఇమ్యూనిటీకి చెందిన పరిశోధకుడు డాక్టర్ మైక్ కాటన్ మాట్లాడుతూ, వైరస్ సోకిన వ్యక్తి నుంచి నమూనాలను సేకరించి పరీక్షించామని తెలిపారు. చాలా ఏళ్లుగా ఇలాంటి వైరస్ వ్యాధులపై పరిశోధనలు చేయడానికి ప్రణాళికలు రూపొందించామని, అందుకే ఇంత త్వరగా దీనికి పరిష్కారం పొందగలిగామని వెల్లడించారు. తాము ఆవిష్కరించిన విధానం ద్వారా కరోనా వైరస్ పరీక్షల్లో కంట్రోల్ మెటీరియల్ ఉపయోగించవచ్చని, రోగ నిర్ధారణలో కీలకంగా మారుతుందని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ లక్షణాలను త్వరగా నిర్ధారించడానికి సాధ్యపడుతుందని పేర్కొన్నారు. వాస్తవానికి ఈ వైరస్ లక్షణాలు అంత త్వరగా బయటపడవు. యాంటీబాడీ పరీక్ష ద్వారా అనుమానిత రోగులను పరీక్షించి తద్వారా వైరస్ ఎంత విస్తృతంగా ఉంది, తదితర విషయాలు, మరణాల రేటు గురించి మరింత ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవచ్చని డాక్టర్ కాటన్ అన్నారు. అంతేకాదు వ్యాక్సిన్ ప్రభావాన్ని కూడా అంచనా వేయడానికి ఉపకరిస్తుందని పేర్కొన్నారు. WHO ప్రకారం ఈ వైరస్ ఇంక్యుబేషన్ కాల పరిమితి 2 నుంచి 10 రోజులు. గత 3 రోజులుగా కరోనా వైరస్ చైనాలో మరింత తీవ్ర రూపం దాల్చింది. ఆదివారం నుంచి ఇప్పటి వరకు 3 రోజుల్లో దాదాపు 75 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. విన్నారు కదా శ్రోతలు, కరోనా వైరస్ గురించి తగు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండండి. వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
విజ్ఞానఘనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురుచూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, ఏ తీగ జాతి కూరగాయలో కంటిచూపు పెంచే బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది? ఏ కాకరకాయ, బి బీరకాయ? ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి బీరకాయ. గత వారం 2వ ప్రశ్న, బీపీ సమతుల్యతను పాటించే తీగజాతి కూరగాయ ఏది? ఏ దోసకాయ, బి పొట్లకాయ? ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ దోసకాయ. ఈ 2 ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు వెంకట్ చింతపల్లి, డాక్టర్ రామూర్తి హైదరాబాద్, వి నాగేశ్వరరావు నర్సాపురం, డాక్టర్ స్వరూప తోమలగూడ. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. కేవలం 2వ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. వీరందరికీ మా చేను కబుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురుచూసే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, కరోనా వైరస్ ను మొదటిగా ఎక్కడ గుర్తించారు? ఏ వుహాన్, బి మకావ్. ప్రశ్న మరోసారి, కరోనా వైరస్ ను మొదటిగా ఎక్కడ గుర్తించారు? ఏ వుహాన్, బి మకావ్. ఈ వారం 2వ ప్రశ్న, కరోనా వైరస్ ఏ ఆకృతిలో ఉంటుంది? ఏ కిరీటం, బి తోక ఆకృతి. ప్రశ్న మరోసారి, కరోనా వైరస్ ఏ ఆకృతిలో ఉంటుంది? ఏ కిరీటం, బి తోక ఆకృతి. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1 A అని, బి అయితే 1 B అని, అలాగే 2వ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని, మీ పేరు, ఊరు పేరు టైప్ చేసి 9550704672 నంబర్ మరోసారి 9550704672కి SMS చేయండి. మీరందరూ వచ్చేవారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు, ధన్యవాదములు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.